महात्म्यं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे वंदे कृष्णं वंदे प्रधासतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रधासतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रधासतं भागवत महत्यं चदुवुकुंटो मोदटि अध्यायमुलो मन उन्नटुवंटि स्थितिनि मनं गमनिंचुकुन्नां भक्ति उंदी भक्ति अंटे कोरिकलु उन्नायि कानी ई भक्ति भगवंतुडि मीद लेकुंडा धनमु मीदो लेकपोते मनकुन्नटुवंटि इतर कोरिकल मीद उन्नायि జ్ఞానము వైరాగ్యము లేదు కనుక భగవంతుడి మీద భక్తి మనకి స్థిరంగా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు అనేటటువంటి దాన్ని నారదుడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్తూ కలియుగం యొక్క ప్రభావాన్ని చూపించుకుంటూ ఏ విధంగా భక్తి యొక్క ఆ ఇద్దరు పితృలు ఎవరిద్దరు జ్ఞానము వైరాగ్యము ఎలాగా వాళ్ళు శక్తివంతులు అవగలరు అనేటటువంటి దాన్ని వెతుక్కుంటూ రకరకాలైనటువంటి చోట్లకు వెళ్లి అడుగుతాడు. మాకు తెలియదంటే మాకు తెలియదు. చివరికి నీలాంటి మహర్షికే తెలియకపోతే మేము నీకు మార్గం ఏమి చెప్పగలం అంటే చివరికి అతను ఏం చేసుకుంటాడు అంటే బద్రికావనానికి వెళ్లి తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుంటాడు. తెలుసుకోవటానికి భక్తికి పుష్టి ఎలా ఇవ్వాలి, జ్ఞాన వైరాగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి అని తెలుసుకోవటానికి బృందావనానికి వెళ్లి తపస్సు చేస్తాను అని నిర్ణయించుకోగానే సూతులు కుమారులు నలుగురు వస్తారు. రాగానే ఆయన్ను పట్టుకుంటాడు. వాళ్ళు మీరు నాకు చెప్పండి ఏం చేయాలి అని చెప్పడానికి ఏముంది, చాలా మంచిదైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక విధానం ఉంది శ్రీమద్ భాగవతం అని. ఆ భాగవత పురాణాన్ని ఎవరైతే వింటారో 7 రోజులలో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి భౌతికమైనటువంటి కోరికలు మాత్రమే తీరిపోవటం కాకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారు మంచి మార్గంలో యోగులు కూడా పొందినటువంటి మార్గానికి వెళ్తారు అని చెప్తాడు. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, భాగవతం ఎలా చదువుకోవాలి అంటే హరిద్వార్లో ఆనందవనము అనేటటువంటి ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ దగ్గర చాలా అందమైనటువంటి చెట్లు అవి ఉంటాయి. అక్కడ పరస్పరము ద్వేషము లేనటువంటి ఒక విశేషమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కనుక మీరు భాగవతం చదవటం మొదలెడితే అన్ని లైన్లో పడిపోతాయి. వదిలింది ఎక్కడ నారదుడు? బృందావనంలో భక్తిని. వీళ్లు చెప్పమనింది హరిద్వార్లో. హరిద్వార్లో ఉండేటటువంటి ఆనందం అనేటటువంటి ఘాట్లో. అంతేత బృందావనము మధుర అనేటటువంటి పదాలు, హరిద్వార్ అనేటటువంటి పదాలు గురుపరంపరలో ఉన్నటువంటి కొంతమందికి కొన్ని విశేషమైనటువంటి స్థలాల మీద మనస్సును తీసుకెళ్తాయి. మథుర బృందావనం అనేసరికల్లా ఒక సంస్థ గుర్తొస్తుంది, హరిద్వార్ అనేసరికల్లా ఒక సంస్థతో పాటు అనేక సంస్థలు గుర్తొస్తాయి. అంచేత క్షీణించిపోయినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు హరిద్వార్ దగ్గరికి వెళ్లేసరికి అవి మళ్లీ పునరుద్ధరింపబడతాయని చెప్పేసరికి వీళ్లు మొదలెడతారు. ఇంకా పారాయణ చేయటం మొదలెట్టలేదు. దాని భక్తి గురించి మహిమ చెప్పుకుంటూ వస్తాడు, చాలా గొప్పది భాగవతం అని. ఇంకా అతను చెప్తూనే ఉంటాడు, భక్తి యవనమతి అయిపోయి జ్ఞాన వైరాగ్యము కూడా బలాన్ని పుంజుకుని వచ్చేస్తారు అక్కడికి. వచ్చేసిన తర్వాత నారదుడు సనకాదుకుల్ని ఓ ప్రశ్న అడుగుతారు, ఇదివరకు కూడా ఇలాగా భాగవతాన్ని చదివి ముక్తి పొందినటువంటి వాళ్లు, లాభం పొందినటువంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్లు ఏ విధమైనటువంటి పని చేశారు? వాళ్లు ఏ విధంగా ఈ భాగవత మహత్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేశారు అని చెప్తూ ఇవాళ మనము 4వ అధ్యాయానికి వస్తాం. మీలో విశేషమైనటువంటి సాధన చేయదలుచుకున్న వాళ్లు ఒకటి గుర్తుంచుకోండి, ఈ మహాత్మ్యమే భాగవతము. భాగవతం 18,000 శ్లోకాలున్నా మొత్తము గురుసత్తా అంతా ఒక అక్షరంతో చెప్పబడుతుంది అని చెప్పుకున్నాం కదా ఓంకారంతో, అలాగే ఈ 6 అధ్యాయాలే భాగవతం. మీకు అర్థమైపోగలిగితే అది చాలు. అసలు అది అర్థం అవటానికి జ్వాలాకుల మహర్షి ఒక విశేషమైనటువంటి పుస్తకం రాశాడు, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. అది జ్వాలాకుల మహర్షి రాయటం రాశాడే కానీ లలితా సహస్రనామాల్లో దాని యొక్క చాలా లోతైనటువంటి అర్థాలున్నాయి. షట్చక్రాల గురించి అన్నమాట. అది మానవ శరీరము ఈ 6 చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతివాడికి ముక్కు ఉండాలి వాసన చూడటానికి, రుచి చూడటానికి నాలుక ఉండాలి, ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు ఉండాలి, ఏదైనా ఒక వస్తువుని కానీ దాన్ని కానీ అనుభూతి చెందాలంటే స్పర్శ చేసేటటువంటి శక్తి ఉండాలి. ఇదంతా కాకుండా ఈ పొందిన అనుభూతుల్ని ఇతరులకు చెప్పటానికి వాక్ ఉండాలి. ప్రపంచము అంటాం దాన్ని. దీన్నే షట్చక్రాల పరంగా మనం చెప్పుకుంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి అని చెప్తాం. నిన్నటి వరకు మనం చదువుకున్నటువంటి 3 అధ్యాయాలలో మూలాధారం గురించి చదువుకుందాం మనం. ఎలా చదువుకుందాం అన్నది మీరు లింక్ పెట్టుకోండి. అందుకే వీళ్ళందరినీ కూడా దింపుకునేది ఈ దేవతలు. వాళ్ళందరూ ఎందుకు వస్తారు అంటే మూలాధారంలో రకరకాల దేవతలు ఉంటారు, స్వాధిష్టానంలో రకరకాల దేవతలు ఉంటారు, మొత్తం మానవ శరీరంలో 33 కోట్ల రకాల దేవతలు ఉంటారు. అంచేత మీరు ఈ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటే వాళ్ళు దిగకేమవుతారు? అంచేత పెద్ద వాళ్ళని మనం మర్యాదగానే చూస్తాం కానీ రాకేమవుతాం అనే దమ్మన్నమాట మంది. మేము భాగవతం చదువుతున్నప్పుడు మీరు వచ్చి తీరాల్సిందే. అంచేత ఈ మొదటి 3 అధ్యాయాలలో 3 రకాలైనటువంటి చేతనత్వాన్ని మనం అనుభూతి చేసుకోవటానికి ప్రయత్నం చేశాం అనేటువంటిది గుర్తుంచుకోండి. ఈ సప్తాహ విధానంలో జరిగేది ఏంటి అంటే ఈ 6 దాటేసి చిన్నగా సహస్రారంలోకి ఒకరోజు తర్వాత ఒకరోజు వెళ్ళిపోతారు సాధకులు. దానికి ఎంత తీవ్రమైనటువంటి నియమం పెట్టుకుని 7 రోజులు వినదలుచుకున్న వాళ్ళు ఇటైనా పెట్టారు, ఇటు కూర్చోండి. 7 డేస్ ఉపవాసం చాలా మంచిది అని చెప్తాడు ఇందులో చేయగలిగితే. అంచేత వారం రోజుల పాటే నేను చెప్పేది ఇలా నిరంతరంగా సాగిపోతూ ఉంటుంది. నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను ఒంగోలులో ఉన్నంత వరకు ప్రతిరోజు భాగవతంలోని ఒక అధ్యాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ మీరు ఏం చేస్తారు అంటే సప్తాహ దీక్ష తీసుకున్న వాళ్ళు ఇటువైపు వచ్చేసి కూర్చోండి. సప్తాహ దీక్ష అంటే అర్థమైంది కదా, 7 రోజుల పాటు మాత్రము మీరు చాలా శ్రద్దగా భక్తిగా నిష్ఠతో గురువు గారు నవరాత్రి సాధనకి చెప్పిన నియమాలన్నీ కూడా చెప్పండి. అన్నీ ఉండాలి. నేల మీద పడుకోవటం దగ్గర నుంచి, అస్వాద వ్రతం దగ్గర నుంచి మీరు ఎంత కఠోరమైన నియమాలు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. పెట్టుకోలేకపోతే 7 రోజులు ఖచ్చితంగా వింటాం అనుకున్న వాళ్ళు కూడా ఇటు వచ్చి కూర్చోవచ్చు. అర్థమైంది కదా. అంటే అప్పుడు లాభం ఏమవుతుంది అంటే తెలుస్తూ ఉంటుంది ఎంత తీవ్రంగా మనుషులు వెళ్తున్నారు అని. దాని తర్వాత సాధకులు, సాధనలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, ఈ సాధనే కాదు రకరకాలైనటువంటి సాధనలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇటువైపు వచ్చేసేయండి, ఇటు తిరిగి నా వైపు కూర్చోండి. అంటే ఇటు సప్తాహ సాధకులు, ఇటు నిత్య సాధకులు. సప్తాహ సాధకులు కాకుండా ఏ వర్గం, మిగతా వాళ్ళందరూ ఎదురకుండా కూర్చునేటువంటి యాంగిల్లో చూసేటటువంటి విధానము 7వ రోజు చెప్పుకుంటాడు ఇక్కడ. నేను ముందే చెప్పేస్తున్నా, నేను మనం ఎప్పుడు ప్రీపోనే శ్రీరామ్ శర్మ ఆచార్య ట్రేడ్ మార్క్ అనిపిస్తుంది నాకు. శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే నా గురుదేవులు. ఆయన ట్రేడ్ మార్క్ ఏంటంటే ఆయన అన్ని ముందే, అన్ని పనులు ముందే, ఆయన శరీరం వదిలేయటం కూడా ముందే వదిలేశాడు. అంచేత ఇటువైపు కూర్చున్న వాళ్లు ప్రథమోధ్యాయంలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి సంబంధించినటువంటి విషయాలు, 2వ అధ్యాయంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి విషయాలు, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మణిపూరక చక్రానికి సంబంధించిన విషయాలు మీరు చూసుకోండి. కొన్ని శ్లోకాలు నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని దాన్ని చూసుకోండి. నెక్స్ట్ అధ చతుర్థోధ్యాయ గోకర్ణోఖ్యాన ప్రారంభము. సూత ఉవాచ అధ వైష్ణవ చిత్తేషు దృష్ట్వా భక్తి మలౌకికి నిజలోకం పరిత్యజ్య భగవాన్ భక్తవత్సల. దీనికంటే ముందు నిన్న మనం ఏం చదువుకున్నాము అంటే, ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని నిలదీసి ఒక ప్రశ్న వేశాడు, నువ్వు అవతారమూర్తివి, నీ పని అయిపోయింది, దుష్ట శిక్షణ చేసేసావు నువ్వు, ఇంకా వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు పాపం శ్రీకృష్ణుడు? చెట్టుగా ఆనుకుని ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడు, ఈ కాలు మీద బాణం గుచ్చుకుని ఉంది, ఇంకా శరీరం వదిలేయటానికి రెడీగా ఉన్నప్పుడు ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న ఇది. నువ్వు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే జగద్గురువి కదా, నువ్వు శరీరం వదలగానే కలి ప్రవేశిస్తుంది, కలిసి ప్రవేశించగానే ఇంకా భక్తి ఉండదు, ఏమీ ఉండదు, భగవత్వం ఉండదు, ఏమీ ఉండదు, మనుషులందరూ దారి తప్పిపోతారు, అంతకాడికి నువ్వు జగద్గురు అనే పేరు పెట్టుకోవటం ఎందుకు అన్నాడు. ఆ ప్రశ్న భక్తులు కూడా గురువునంత తేలిగ్గా ఏం వదలరు, చచ్చిపోతున్నాడు ఆయన అక్కడ అంటే. ఉద్ధవుడు వేసే ప్రశ్న ఇది, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శిష్యుడు అనేటటువంటి వాడు నిరంతరము జ్ఞాన పిపాస ఉంటుందే తప్ప, గురువుగారు మీకు కాలు నొప్పిగా ఉందా, గురువుగారు మీకు తలనొప్పిగా ఉంది అంటే కుదరదు. గురువుకి తలనొప్పి ఉంటే ఉంటుంది, గురువుకి కాలునొప్పి ఉంటే ఉంటుంది, మీకు మాత్రము నిజమైన జ్ఞాన పిపాస ఉండాలి. అంతే తప్ప మీరు వెళ్ళిపోతున్నారు, ఇంకా రేపటి నుంచి మాకెట్టా, మాకెట్టా అనలేదు ఉద్ధవుడు, భక్తులకెట్టా అన్నాడు. కలికాలం వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను, శరీరం ఉన్నటువంటి వాళ్ళకి మరి కష్టమే కదా, కానీ నీ యొక్క శరీరము అలౌకికమైనటువంటి శరీరము, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ గురువు శరీరమైనా అలౌకికమైనటువంటి శరీరమే, అందులో శ్రీకృష్ణుడు యొక్క శరీరము పూర్తిగా అలౌకికమైనది. అంటే అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పృథ్వీతత్వం యొక్క అంశం లేదు, పృథ్వీతత్వమే నశిస్తూ ఉంటుంది, మళ్లీ పుడుతూ ఉంటుంది. కృష్ణుడు యొక్క శరీరంలో పృథ్వీతత్వం లేదు కనుక అది నశించే ప్రసక్తే లేదంచేత కృష్ణుడికి మృత్యువేం లేదు. ఏం చేశాడు అంటే, ఇంకా వీరు ఎలాగో వింటలు లేదని ఒక తెర దింపుకున్నాడు. కానీ ఉద్ధవుడు అన్నాడు, నువ్వు తెర దింపేసుకుంటే, నువ్వు మాకు కనిపించకపోతే ఇంకేం చేస్తాం మేము అంటే, అప్పుడు తన శక్తినంతటినీ కూడా క్రోడీకరించుకుని భాగవతంలో ఉన్నటువంటి అక్షర అక్షరంలోకి లీనమైపోయాడు అని పైన చెప్పుకుందాం మనం మూడో అధ్యాయంలో. అంచేతే ఏది చేసినా మనం ఇక్కడ భాగవతానికి పూజ చేస్తాం, భాగవతానికి దండలేస్తాం. మనం మాట్లాడుకుని వింటున్నాం కూడా, నేను చెప్పటం లేదు, మీరు వింటలే, ఇక్కడ రాసి ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం స్వంతంగా ఏం చేయటం లేదు. కనుక ఆ శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు అడిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ. అధ వైష్ణవ చిత్తేషు దృష్ట్వా భక్తిమ లౌకికి నిజలోకం పరిత్యజ్య భగవాన్ భక్తవత్సల. ఇంచేత భక్తవత్సలైనటువంటి ఆ శ్రీకృష్ణుడు తన యొక్క సంపూర్ణ చేతనత్వాన్ని భాగవతంలో ఉన్నటువంటి 18,000 శ్లోకాల్లో పెట్టేసి తన వైకుంఠలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఉన్నటువంటి రూపము వర్ణిస్తున్నాడు. మీకు శ్లోకాలు అర్థమైపోతాయి కాబట్టి దాని అర్థం చెప్పకుండా నేను ముందుకు వెళ్ళిపోతాను. వనమాలి ఘనశ్యామ పీతవాస మనోహర కాంచీ కళాపరుచిరో లసన్ ముకుటమండల త్రిభంగలలితశ్చారు కౌస్తుభేన విరాజిత కోటి మన్మథ లావణ్యో హరిచందన చర్చిత పరమానంద చిన్మూర్తిర్ మధురో మురళీధర ఆవివేశ స్వభక్తానాం హృదయాన్యమలానిచ. ఇటువంటి రూపం కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ భాగవతం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా వచ్చి ఆ వింటోన్నటువంటి వాడు హృదయాల్లో కూర్చుంటాడు. వైకుంఠవాసి నవయేచ వైష్ణవ ఉద్ధవాదయ తత్కథాశ్రవణార్థంతే గూఢ రూపేణ సంస్థితా. ఇంకా ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ అవుతే మనము ఈ భాగవత కథను చదువుకుంటామో, వైకుంఠంలో ఉన్నటువంటి వాసులు, వైష్ణవులు, ఉద్ధవాదులు ఈ కథ వినటానికి గుప్త రూపంలో మన మధ్యనే వచ్చి కూర్చుంటారు. రామాయణం వినటానికి గుప్త రూపంలో ఒకడే వస్తాడు, ఎవరు? ఇది వినటానికి మాత్రం ఆంజనేయుడు ఎలాగో వస్తాడు, ఆంజనేయుడితో పాటు ఈ లిస్ట్ అంతా చెప్పాడు కదా, వీళ్ళందరూ కూడా వస్తాడు. తథా జయ జయ రావో రస పుష్టిర లౌకికి చూర్ణ ప్రసూన వృష్టిశ్చ ముహు శంఖార ఓప్యభూత్. ఇంకా అప్పుడు ఆ ప్రభు వచ్చాడు కనుక ఆయనకి జయ జనధ్వనాలు, దండలు వేయటాలు అవంతా జరిగాయి. తత్సభా సంస్థితానాంచ దేహ గేహాత్మ విస్మృతి దృష్ట్వా చితన్మయావస్థాం నారదో వాక్యమబ్రవీత్. అంచేత ఆ వైకుంఠవాసులు రావటం, ఉద్ధవులు రావటం, గుప్త రూపంలో రావటం, దేవతలు పుష్పం వర్షించటం, ఇదంతా జరిగేసరికల్లా నారదుల లాంటి అన్ని లోకాలు తిరిగినంత వాటికి కూడా కాస్త ఒకసారి కళ్ళు గందరగోళం పడిపోయి గాభరా పడిపోయాడు. అలౌకికోయం మహిమా మునీశ్వరా సప్తాహ జన్యోజ్య విలోకితోమయ మూఢా శటాయే పశుపక్షిణోత్ర సర్వేపి నిష్పాపతమాభవంతి. అద్భుతం అంటే ఏంటంటే, కేవలం వింటున్నటువంటి వాళ్లే కాదు, మనుషులు కాదు, ఋషులు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెట్లు, ఈ ఆకులు, ఇక్కడుండేటటువంటి క్రిమికీటకాలు ఇవంతా కూడా పవిత్రమైపోయాయి. నిష్పాపతమాభవంతి. తరతమ భేదాలని చెప్తాం కదా, తర అంటే బెటర్, తమ అంటే బెస్ట్. నిష్పాపతమ అంటే నిష్పాపులలో కూడా చాలా ఉత్తమమైనటువంటి నిష్పాపులుగా మారుతారు అని నేను చూసి ఆశ్చర్యపోతున్నాను అని నారదుడు సనకాదులకి చెప్తున్నాడు. అతోంద్రులోకే నను నాస్తి కించిత్ చిత్తస్య శోధాయ కలౌ పవిత్రం అఘౌఘ విధ్వంసకరం తథైవ కథా సమానం భువి నాస్తి చాన్యత్. కలికాలంలో ఈ పాప నివారణ కోసము, మార్గదర్శనం కోసము ఖచ్చితంగా భాగవత సప్తాహం కంటే పెద్దదైనటువంటి మార్గము లేదు. కే కే విశుద్ధ్యంతి వదంతు మహ్యం సప్తాహ యజ్ఞేన కథామయేన కృపాలు భరులోకహితం విచార్య ప్రకాశితం కోపి నవీన మార్గ. మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చారు, ఇది చాలా జాగ్రత్త ఏమేనండి. కొత్త మార్గం అంటున్నాడు నారదుడు లాంటి వాడు, దాన్ని కొత్త మార్గం అంటున్నాడు. నారదుడికి భూత భవిష్య వర్తమానాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి వాడికి, అంచేత వాడికి నవీన మార్గం అంటే ఏమై ఉండాలి, అది ఖచ్చితంగా భూత భవిష్య వర్తమానాల్లో ఇది జరగబోతుందని నారదుడికి కూడా తెలియలేదు. అంచేత ఒకసారి ఏంటంటే చాలా పరిచితమైనటువంటి వస్తువు హిందీలో ఉంది ఒక సామెత మరి, అది అంటే భాగవతం చదువుతున్నప్పుడు అలాంటి సామెతలు చెప్పకూడదు, కానీ సామెత సామెతే కదా, ఘర్కి మురిగి సాగ్ బరాబర్ అని. అంటే ఏంటమ్మా తెలుగులో, ఘర్కి మురిగి సాగ్ బరాబర్ అని అంటే కొడి మన ఇళ్లలోనే పెరుగుతుంది అనుకోండి, ఇళ్లలోనే పెంచుతున్నాం అనుకోండి, అంటే ఎప్పుడు పడితే దాన్ని తీసుకొచ్చేసి కట్ చేసి తినేస్తాం, దాన్ని అంత పెద్ద కష్టం అనిపించాలి మనకి, బయట ఎక్కడో కొనుక్కురావాలంటే చాలా కష్టం. ఇంచేత భాగవతం అనేది అందరికీ తెలుసు కనుక, అందరూ వింటున్నారు కనుక, మనకేంటో అంతా అర్థమైపోతున్నట్టు ఉంటుంది కనుక, అది అంత తక్కువ చేసి మాత్రం మీరు అంచనా చేయండి. నారదుడికే అది నవీన మార్గం అనిపించింది, మనకు కాదు నవీన మార్గం అనిపించటం. కే కే విశుద్ధ్యంతి వదంతు మహ్యం సప్తాహ యజ్ఞేన కథామయేన కృపాలు భరులోకహితం విచార్య ప్రకాశితం కోపి నవీన మార్గ. అంచేత సప్తాహ కథ రూపము లాంటి కొత్త మార్గాన్ని మీరు తీసుకుని వచ్చారే, అది నాకు తెలియలేదు, ఎప్పుడూ నేను వినలేదు, అది ఎలాంటిదో నాకు చెప్పండి అని. భాగవతం నారదుడికి తెలుసు, భాగవత సప్తాహము నారదుడికి తెలియదు, అది గుర్తుంచుకోండి, తేడా అక్కడుంది. భాగవతం రాయమని చెప్పిందే నారదుడు వ్యాసుడికి, మీకు పురాణాలు తెలుసు. మరి నాకు కొత్త మార్గం అంటున్నాడేంటి, కొత్త మార్గం ఏంటి అంటే భాగవతాన్ని 7 రోజుల్లో చదివేసి ఇంత అద్భుతమైనటువంటి శక్తివంతంగా చేయగలగటం అనేది నాకు అప్పుడు తట్టలేదు. మీ సనక సనందాదులు దానికి ఆ షేప్ ఇచ్చారు కనుక దీనిని ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయో కాస్త మీ నోటితోనే చెప్పండి. కుమారా ఊచుహు ఏ మానవాహ పాపకృతస్తు సర్వదా, నిరంతరము ఎప్పుడు కూడా పాపం చేసేటటువంటి వాళ్ళు. సదా దురాచార రతావిమార్గగాహ, దురాచారం చేసేవారు, విమార్గము అంటే తప్పుడు మార్గంలో వెళ్లేవాళ్ళు. క్రోధాగ్ని దగ్ధ కుటిలాశ్చ కామిన సప్తాహ యజ్ఞేన కలౌ పునంతి తే, వీరందరూ కూడా సప్తాహ మార్గంతో పవిత్రులైపోతారు. సత్యేన హీనాహ పితృమాతృ దోషకాహ, తెలుగు చెప్పక్కలేదుగా, సత్యేన హీనాహ, నిజం ఎప్పటికీ చెప్పుకోరు, పితృమాతృ దోషకాహ. ఇదే లేకపోతే ఏజ్ ఓల్డ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు రావు. వృద్ధాశ్రమాలు ఇంత ఎక్కువగా రైల్లో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఎన్ని కనిపిస్తాయో నాకు బోర్డ్స్, వృద్ధాశ్రమం 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 అంటే ఏంటన్నమాట, మాతా పితృ దూషకాహ ఎక్కువైపోయారు, ఎలాగో అలాగో వదిలించేసుకుందాం అనేటువంటి వాళ్ళు, అది చాలా తప్పు అని భాగవతం ఎలాగో చెప్తోంది. అలాంటి పాపం చేసేవాళ్ళు కూడా బై ఛాన్స్ ఈ మాటలు వింటున్నారనుకోండి, వాళ్ళ పాపాలు పోతాయి. స్తృష్ణాకులాశ్చాశ్రమ ధర్మ వర్జిత, 4 ఆశ్రమాలున్నాయి, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. ఇందులో గృహస్థాశ్రమం ఒక్కటే కాస్త మనుషులకు ఏదో తెలిసినట్టుంది తప్ప మిగతా 3 ఆశ్రమాలలో ఉన్నటువంటి ధర్మాలు కానీ నియమాలు కానీ పూర్తిగా ఎగిరిపోయి, పెళ్లి కాకపోతే బ్రహ్మచారి అంటారు తప్ప బ్రహ్మ గురించి ఆలోచించేవాడు బ్రహ్మచారి అనే అర్థమైపోయింది. అసలు అన్ని తప్పుడర్థాలు ఇచ్చేసాయి. బ్రహ్మచారి వ్రతం తర్వాత కదా గృహస్థంలోకి రావాలి. గృహ అంటే గృహస్థం కంటే ముందు వాడు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మచారి అంటే బ్రహ్మన్ భగవంతుడు గురించి పూర్తి మీమాంస తెలుసుకుని ఇంకా పూర్తిగా వాడికి అర్థమైన తర్వాత అప్పుడు గృహస్థాశ్రమంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత వానప్రస్థంలోకి రావాలి. వానప్రస్థంలోకి ఎందుకు రావాలి? వనంలో ఉన్నటువంటి ఏ దుష్ట జంతువు కూడా వీడు ఒంటరిగా వనంలో వెళ్తూ ఉంటే వాడి మీద ఆక్రమణ చేయకుండా వాడు సవ్యంగా తిరిగి వస్తేనే వాడు వానప్రస్థాశ్రమం అని అర్థం. నిన్న చెప్పుకున్నాం కదా అహింస. ఆ స్థితి నీకు వచ్చిందా లేదా? అది వస్తేనే నువ్వు వానప్రస్థంలో ఉన్నట్టు తప్ప నేను విసిగెత్తిపోయానండి, అసలు నా పిల్లల్ని పాటిన వాడిని విన్ను ఇంకా నేను వానప్రస్థాశ్రమం తీసుకున్నావు అంటే నువ్వు గంగలో దిగుతున్నావు, ఆ ఆశ్రమాన్ని గంగలో దింపుతున్నావు నువ్వు. నిజంగా వానప్రస్థాశ్రమం ఎగిరిపోయి సన్యాసాశ్రమం అసలు లేనే లేదు. అసలు సన్యాస అంటే ఎప్పుడు కూడా మూడు రోజుల కంటే మూడు రాత్రుల కంటే ఓ చోట ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగో రోజు ఉన్నాడు అంటే సన్యాసాశ్రమ ధర్మానికి అది విరుద్ధమే. అది నువ్వు ఆశ్రమాలే పెట్టేసుకుని ఉంటే అది సన్యాసాశ్రమం ఎలా అవుతుంది? పెద్ద ఇల్లు అవుతుంది. చిన్నిళ్ళు బదులు పెద్ద ఇల్లు అవుతుంది. అంచేత తృణ కుశల తృష్ణాకులాశ్రమ ధర్మ వర్జిత, కులధర్మము మర్చిపోయారు, ఆశ్రమ ధర్మాలు మర్చిపోయారు. ఏ దంభికా మత్సరిణోపి హింసకా సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే, వీళ్ళందరూ కూడా సప్తాహ యజ్ఞం కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే మార్గంలో పడిపోతారు. పంచోగ్రపాపాశ్చరచద్మకారిణ క్రూరాపిశాచ ఇవ నిర్దయాశ్చరే బ్రహ్మస్వపుష్ట వ్యభిచారకారిణ సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. పంచమ ఐదు రకాలైనటువంటి పాపాలు ఉన్నాయని చెప్తారు. మదిరాపానము, బ్రహ్మహత్య, సువర్ణము దొంగిలించుట, గురస్త్రీ గమనము, విశ్వాసఘాతము. ఈ ఐదు మహాపాతకాలని పేరు అంటే ఈ ఐదు మహాపాతకాలకి ఎక్కడా కూడా పాప నివృత్తి లేదు. కానీ ఆ పాప నివృత్తి లేనటువంటి వాటికి కూడా ఎక్కడుంది? భాగవతం వింటల్లో ఉంది. కాయేన వాచ మనసాపి పాతకం నిత్యం ప్రకుర్వంతి శతాహతేనే. ఇంకా మొండిగా ఏది బాబోది తప్పురా అన్నాం అనుకో, ఇంకా అదే చేస్తాను నేను అనేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కాయేన వాచ మనసాపి పాతకం నిత్యం ప్రకుర్వంతి శటాహటేనే పరస్వపుష్ట మలినాదురాశయా సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. దాని తర్వాత ఇతరుల డబ్బుతోనే నేను తింటాను, నా డబ్బుతో నేను తిన్ను. నా స్నేహితుడు ఇల్లు కట్టిస్తున్నప్పుడు 82-83లో ఏంటది, అప్పుడు సిమెంట్ ఏమిచ్చేవారు వాళ్ళు, ఏదో ఇచ్చేవారు కోట. సరే, ఎక్కడో కష్టపడి కోట తెచ్చుకున్నాడు. కోట తెచ్చుకున్నాక సిమెంట్ ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకెంత ఇస్తామన్నాడు. అంటే ఇతనికి ఒళ్ళు మండి, ఆ కోట అది తెచ్చుకోవటానికి ఒళ్ళు మండింది అతనికి. అంటే నీకు ఇచ్చేది ఏంటి? కోట ఇచ్చేసింది కదా గవర్నమెంట్, ఇది నాకు ఇవ్వన్నాడు. కుర్చీలో కూర్చోటానికి గవర్నమెంట్ డబ్బు సరిపోతుంది నాకు, నేను వస్తున్నాను కుర్చీలో కూర్చుంటున్నాను, దానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తోంది. నీకు కోటాలో ఉన్న సిమెంట్ అది రావాలంటే మాత్రం నువ్వు నాకు వేరే డబ్బు ఇవ్వాల్సిందే, లేకపోతే నీకు సిమెంట్ ఇవ్వను. ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అంటే ఇతరుల ధనం మీద ఆధారపడేవాడు. వాడు ఉద్యోగం చేస్తూ సంపాదించుకునే డబ్బు ఏంటంటే వాడు కష్టంతో చేసేది. వాడి కష్టానికి శాసనం కానీ మనుషులు కానీ వ్యక్తులు కానీ వాడికి ఉద్యోగం ఇచ్చినవాడు కానీ నువ్వు పడిన కష్టానికి ఇంత ప్రతిఫలం ఉచితము అని నిర్ణయించింది గవర్నమెంట్. అది నిర్ణయించింది కాక మన చాలా తమాషైన మానసిక స్థితి ఉంది. మన మానసిక స్థితి మనం అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను నేను. సో 5-6 ఏళ్ల కిందట మా స్నేహితులకి అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. ఒకడేమో ప్రొఫెసరు, రెండో వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో క్లర్క్. ఇద్దరు నచ్చారు, అమ్మాయికి నచ్చారు, ఇంటిని బాధికి నచ్చారు. నన్ను అడిగారు ఏం చేద్దామని, ఇన్కమ్ ట్యాక్స్ క్లర్క్ కి ఇద్దామా లేకపోతే ప్రొఫెసర్. ప్రొఫెసర్ అయిపోయాడు ఆల్రెడీ ఆ చిన్న వయసులోనే, బాటనీ ప్రొఫెసర్ ఏదో అయిపోయాడు, పేరు గుర్తులేదు నాకు ఇక్కడ. మరి మేము లైక్ అట్రాక్స్ లైక్ కదా, మేమందరం లెక్చర్లం కనుక నేను చెప్పి ఆ ప్రొఫెసర్కి బాగుంది ప్రొఫెసర్ పేరుంది యూనివర్సిటీలో ఇంకా చాలా పైకి వెళ్తాడని. పై సంపాదన లేదు మాస్టర్, వాళ్ళు అన్నది ఇది, పై సంపాదన లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటే పై సంపాదనే పై సంపాదన. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. సరే సుఖంగానే ఉన్నారు రండి, వాళ్ళేం బాధపడటం లేదు, అంటే మన దృష్టిలో సుఖంగా ఉన్నారు వాళ్ళు. అంచేత ఇలాంటి వాళ్ళ గురించి ఈ మాట వాడాడు ఇక్కడ, పరస్వపుష్ట మలిన దురాశయాహ. ఇతరుల యొక్క డబ్బుతో నేను జీవించాలి అనుకునేటటువంటి మలినమైనటువంటి మనస్సు గలవాళ్ళు మనకి ఎంత అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అన్నం అత్ర తే కీర్త ఇష్యామి ఇతిహాసం పురాతనం యస్య శ్రవణ మాత్రేణ పాప హాని ప్రజాయతే తుంగాభద్రాతటే పూర్వం అభూత్ పత్తనముత్తమం యత్ర వర్ణాః స్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరాః. ఇంకా ఎలాంటి వాళ్లు బాగుపడతారు అని చెప్పడానికి ఇంక ఇదంతా ఎందుకు, ఒక ఉదాహరణ ఇచ్చేస్తాను నేను. ఆ ఉదాహరణ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఉదాహరణకి భగవద్గీతలో ఉన్నటువంటి 15వ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భగవద్గీత 15వ అధ్యాయం పేరేంటి? దాంట్లో ఏం చెప్తాడు? క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని చెప్తాడు. ఈ మూడు రకాల వాళ్లుకి కూడా భాగవతం ఉపయోగపడుతుంది. క్షరపురుషుడికి ఉపయోగపడుతుంది, అక్షర పురుషుడికి ఉపయోగపడుతుంది, పురుషోత్తముడికి కూడా ఉపయోగపడుతుంది. మీరు భాగవతం యొక్క గొప్పతనం అక్కడ అర్థం చేసుకోండి. నవీన మార్గం అనేది ఏంటంటే పురుషోత్తముడు తర్వాత భగవద్గీత ఇంకేం చెప్పదు. పురుషోత్తముడు అయిపోయింది కదా, ఇంకా మార్గం అయిపోయింది. కానీ అక్కడతో ఆగదు భాగవతం. పురుషోత్తముడికి కూడా మార్గదర్శనం చేసేటటువంటి రహస్యం ఇందులో ఉంది. కానీ అంతా ఒకటే, అదే ఆహారము. ఎక్సర్సైజ్ చేస్తున్న వాడికి ఎక్సర్సైజ్ చేయడానికి బలం ఇస్తుంది, అదే ఆహారము. పాటలు రాసేవాడికి పాటలు రాయడానికి బలం ఇస్తుంది, అదే ఆహారము. వెయిట్ లిఫ్టర్ కి వెయిట్ లిఫ్ట్ చేయడానికి బలం ఇస్తుంది, సాధన చేసేవాడికి అదే ఆహారము సాధన చేయడానికి బలం ఇస్తుంది. అది మారినా శక్తి మారలేదు కదా. అంచేత ఈ భాగవతంలో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ వివరాలు మీరు చదువుకోబోతున్నారు. తుంగభద్రా తటే పూర్వం అభూత్ పత్తనం ఉత్తమం యత్ర వర్ణాః స్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరా. తుంగభద్ర నదం వద్ద పూర్వకాలంలో ఓ అద్భుతమైనటువంటి పట్టణం ఉండేది. ఎలాంటి పట్టణం? అక్కడ ఆ ఊరిలో ప్రతి వాళ్లు స్వధర్మం కరెక్ట్ గా చేసుకుంటూ ఉండేవారు, వాళ్ళు వర్ణోచితమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు, సత్య సత్కర్మ తత్పరా సత్యంగా ఉంటూ ఉండేవాళ్లు, మంచి పనులు చేస్తూ ఉండేవారు. ఆత్మదేవ పురే తస్మిన్ సర్వవేద విశారద శ్రౌత స్మార్తేషు నిష్ణాతో ద్వితీయైవ భాస్కర. ఆ ఊరిలో ఆత్మదేవుడు అనేటటువంటి వేదములన్నీ తెలుసున్నటువంటి వాడు, శ్రౌత కర్మలన్నీ తెలుసున్నటువంటి వాడు, పూజలు యజ్ఞాలు అవే చేసేటటువంటి వాడు, ద్వితీయ ఇవ భాస్కర రెండవ సూర్యుడా అన్నటువంటి తేజస్సు గలటువంటి ఒక ఆత్మదేవుడు ఉంటున్నాడు. అతని పేరేంటి అంటే ఆత్మదేవుడు. ఆత్మదేవుడు అంటే ఎవరి గురించి చెప్తున్నాడో అర్థమైంది కదా. తుంగభద్రా నది ఒడ్డున వాడవడో ఉంటే నీకు నాకు ఏం లాభం? మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు యొక్క లక్షణాలు చెప్పబోతున్నాడు. బానే వండించాడే. దిక్షికో విత్తమాన్ లోకే తత్ప్రియా దుంధులే స్మృత స్వవాక్యస్థాపిక నిత్యం సుందరి సుకులోద్భవ. అందంగా ఉండేటటువంటి, ముంచి కులంలో ఉండేటటువంటి, తన మాటే నెగ్గాలి అనే పంతము కలిగినటువంటి అతనికి ఒక భార్య ఉండేది. ఆ భార్య పేరు దుంధులి. లోక వార్తరత క్రూరా ప్రాయ శోభు జల్పిక శూరా చగృహ కృత్రేషు కృపణా కలహ ప్రియా. లోకవార్త ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, అసలు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వినటానికి ఆవిడికి ఇష్టం పాపం. ప్రాయశో బహుజల్పికా, ఒకసారి మాట్లాడటం మొదలెడితే ఇంకా ఆగదు, మాట్లాడుతూ ఉండేట. బహుజల్పిక అంటే ఎక్కువ వాగుడు వాగేటటువంటి లక్షణం ఉంది. శూరాచ గృహకృత్యేషు, కానీ ఇంటి పనులు చేయటంలో ఎక్స్పర్ట్. శూరత్వం అంటే ఎక్స్పర్ట్. గృహకృత్యేషు ఇంటి పనులు చేయటంలో ఎక్స్పర్ట్ ఆమె. కృపణ కలహ ప్రియ, డబ్బు మాత్రం ఎవరికి ఇవ్వటం ఇష్టపడేది కాదు. కలహ ప్రియ, దాని మీద మాత్రం ఏదైనా ఎవరైనా అంటే ఇంకా యుద్ధమే, ఆత్మదేవుడికి కూడా యుద్ధమే. ఏవం నివసతో ప్రేమ్నా దంపత్యో రమమాణయో అర్ధా కామాస్తయో రాసన్ సుఖాయ గృహాదికం. ఇచ్చట ఈ కథను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఈ కథ అర్థమైపోతే భాగవతం మీకు అర్థమైపోయినట్టే. తుంగభద్రా నది ఒడ్డున ఓ సత్యవంతమైనటువంటి పట్టణం ఉంది. అన్ని పట్టణాలు సత్యవంతమైనవి, ఎందుకంటే అది భగవంతుడు నిర్మించినటువంటిది. నది కానీ అవి కానీ అందులో జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సాధారణంగా మంచివాళ్లే ఉంటారు. అందులో వాళ్ల భార్య మాత్రమే కొంచెము గందరగోళం చేస్తోంది అని చెప్తోంది ఇక్కడ. అంటే మీరు బయటకు వెళ్ళిపోయి మగవాళ్ళని వ్యాసుడు పొగుడుతున్నాడు, ఆడవాళ్ళని తిడుతున్నాడు అని కాదు. ఆత్మదేవుడు మంచివాడు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ మంచిదే, ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది, ఎప్పుడూ సాక్షిగానే ఉంటుంది. దానికి వేదాలన్నీ తెలుసు, దానికి సత్యాలన్నీ తెలుసు, అది ఎప్పుడు మంచి మార్గం చెప్తూనే ఉంటుంది. కానీ మన మనస్సుందే ధుంధులి. ధుంధులి అంటే మసగ మసగ్గా కనిపించేటట్టు చేయటం అని అర్థం. అంటే మన మనసు ఏం చేస్తుంది, ఏది కరెక్ట్ గా మనం అర్థం చేసుకునేది, అన్ని మసగ మసగ్గానే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ మసగ మసగ్గా కనిపిస్తున్నప్పుడు కొన్ని పనులు చాలా ప్రేమగా చేస్తుంది, కొన్ని పనులు అడ్డదిడ్డంగా జరుగుతాయి. ఎందుకు అడ్డదిడ్డంగా జరుగుతాయంటే మసగ మసగగా కనిపించటం వల్ల, మన మనస్సు వల్ల. ఇది రెండు అర్థమయ్యాయి కదా. ఇంచట ఆత్మదేవుడు ఉన్నాడు, మనస్సు ఉన్నాడు. మనలో ఆత్మ ఉంది, అదే దానిని ఎప్పుడూ కూడా అక్షర పురుషుడు అంటాం. అది దానికి నాశనం ఏం లేదు. ఈ ధుంధులి, ఈ బయట ఉన్నటువంటి అస్తమానం శరీరం విందు, అందుకని అది దెబ్బలాడుతూ ఉంటుంది అని. అదేమో అక్కడికి వెళ్తా ఉంటుంది, మనసు అక్కడికి వెళ్తా ఉంటుంది. మరి క్యారెక్టర్గా మీకు శరీరానికి మధ్య ఢిషం ఢిషం లేగా. ఏవం నివసతో ప్రేమణ దంపత్యో రమమాణయో అర్ధ కామాస్తయోరాసం సుఖాయ గృహధికం. ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆనందంగా ప్రేమగా దంపతులిద్దరూ హాయిగానే ఉన్నారు. శరీరం మన మాట వినకపోయినా మన శరీరాన్ని ఎంత పోషిస్తామో చూశాం కదా. ఒబెసిటీ క్లినిక్లు, ఈ బ్యూటీ క్లినిక్లు, ఇప్పుడు మొగాళ్లకు వచ్చేటటువంటి బ్యూటీ క్లినిక్లు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవి ఆనందంగా ఉంటుందామే అనే కదా. అంటే ఆత్మ చెప్పినట్టు ఈ శరీరాలు వినకపోయినా కూడా మన ప్రయత్నం ఎప్పుడు ఏంటి, విని జాగ్రత్తగా ఉంచుకోవాలని శరీరాన్ని. అంచేత ఈ ఆత్మదేవుడు, ఈ ధుంధిలి, వీళ్ళిద్దరూ కూడా చాలా హాయిగా ప్రేమగా కాపురం చేస్తున్నారు. పశ్చాత్ ధర్మాసరమారబ్ధ తాభ్యాం సంతాన హేతవే గోభూ హిరణ్య వాసాంసి దీనేభ్యో యచ్చత సదా. మిల్లిమిల్లిగా కాలం గడిచిపోతున్న కొద్దీ వాళ్లకు ఒక దుఃఖం వచ్చింది, పిల్లలు లేరు అని. ఇంకా పిల్లలు లేరు అనేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, గో ఆవులు, భూ భూము, హిరణ్యము బంగారము, వాసాంసి బట్టలు. పిల్లలు లేని వాళ్ళు ఏమి దానం చేయాలో చెప్తున్నాడు అక్కడ. అంచేత భాగవతంలో ఉన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటిది ఏంటి అంటే, మామూలు శ్లోకాలేం కాదు అది. మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి శ్లోకంలోనూ కూడా మీకు ఆచరణ చేయడానికి కానీ, మీకు మీ కోరికలు తీర్చుకోవటానికి కానీ కావలసినటువంటి డైరెక్షన్స్ వస్తాయి. అంచేత పిల్లలు లేని వాళ్ళకి ఏ దానం చేయమంటున్నాడు, ఆవులు. ఇప్పుడు ఆవులు ఎక్కడి నుంచి దానం చేస్తాం మనం, భూ హిరణ్యము బంగారము వాసాంసి బట్టలు. దీనులకి ఇవ్వటం మొదలెట్టారు. ఇందులో అన్ని ఇవ్వక్కర్లే, ఇందులో ఏదో ఒకటి మీరు ఇవ్వగలిగితే చాలు, మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. ధనార్థ ధర్మ మార్గేణ తాభ్యాం నీతిం తథాపిచ నపుత్రో నాపి వా పుత్రి తతశ్చింతాతు రూపమాం. ఈ విధంగా ధర్మ మార్గంలో జీవిస్తూ రకరకాలైనటువంటి దానాలన్నీ చేస్తున్నా కూడా వారికి సంతానం కలగలేదు. ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ భగవంతుడైనా ఎవడైనా కూడా ఇచ్చే ఫలితాలు ధర్మ మార్గంలోనే ఉంటాయి తప్ప అధర్మ మార్గంలో అసలు ఏ ఫలితాలు లేవు. ఇక్కడ ధర్మ మార్గము అధర్మ మార్గము అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పేటటువంటి ధర్మ మార్గము, హిందూ ధర్మం గురించి నేను మాట్లాడటం లేదు, ముస్లిం ధర్మం గురించి మాట్లాడటం లేదు, క్రిస్టియన్ ధర్మం గురించి మాట్లాడటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల గురించి మాట్లాడుతున్నాను. ఉప్పు ఉప్పగా ఉంటుంది, అది ఉప్పు యొక్క ధర్మము. పంచదార తీయగా ఉంటుంది, అది పంచదార యొక్క ధర్మము. అలాగే మనిషి యొక్క ధర్మం ఎలా ఉండాలి అనేది మనం మర్చిపోయాం. మన ధర్మానుసారం మనం వెళ్ళటంలే, శరీరం యొక్క ధర్మానుసారం జీవిస్తున్నాం, అది మనం చేసేటటువంటి తప్పు, అందువల్ల ఫలితాలు రావటంలే. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి నేను చెప్పేది ఏంటి. మనము శరీరానికి సుఖంగా ఉండే మార్గానికే వెళ్తున్నాం తప్ప మనం ఏది చేయాలో అది చేయటంలే. అవునా కాదా ఆలోచించుకోండి. చదువుకోవలసిన స్టూడెంట్ చదువుకోవడించేదంటే నిద్ర వచ్చేస్తుంది అంటాడు, కానీ క్రికెట్ కమెంటరీ వస్తుంటే మరి వాడి నిద్ర ఏమైపోతుందో కదా. ఇది అందరికీ వర్తిస్తుంది. అంచేత మీరు చేసేదంతా కూడా అధర్మమే. మీరు అంటే నేను అంటే అందరూ అంతే. మనం ఏది చేస్తున్నా మనకు అది శరీరానికి సుఖం అనిపించి చేస్తే అది అధర్మమే. ఇంచేత మీ శరీరానికి అది సుఖం అనిపించకపోతే మీరు చేయరు అది ఎంత మంచిదైనా. అందుకే పాపం డాక్టర్లు మందు కూడా స్వీట్ కోటెడ్ అంటే పంచదారతో దాన్ని పూత పోసేస్తారు. ఇంచేత అది మంచిదన్నా చేదు కనుక వేసుకోమంటారు. మీరు ఆహారంలో కూడా అంతే. మనం తినేటటువంటి ఆహారము ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. మనకుండేటటువంటి రోగాలన్నీ కూడా ఈనాడు పిల్లలు పుట్టకపోవటం దగ్గర నుంచి, ఎయిడ్స్ దగ్గర నుంచి, పిల్లలకి ఉద్యోగాలు దొరకకపోవటం దగ్గర నుంచి, అమ్మాయిలకి పెళ్లిళ్లు కాకపోవడం దగ్గర నుంచి, వీటన్నిటికీ కారణం నీ ఆహారమే. నీకు అది అర్థం అవటం లేదు. నీ ఆహారం వల్ల ఇంత గందరగోళం జరుగుతోంది అని శ్వేతకేతు వేదాలంతా నేర్చుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. నేర్చేసుకుందామా వేదాలంతా కూడా అన్నాడు. నేర్చుకున్నాను అన్నాడు. ఏదో అప్పచెప్పన్నాడు, ఏదో పన్నాలు ఏదో అంటారు కదా, 82 పన్నాలు ఏమో టకటకటకటకటకటక అప్పచెప్పాడు. నీకేమీ రాలేదన్నాడు. ఇంత బాగా అప్పచెప్పాను నేను. అందులో ఆ కాలంలో టీచర్స్ ఇలా కావాలని మార్కులు ఏం చేసుకోవటం, డిగ్రీలు తెచ్చేసుకోవటం అది ఉండేది కాదు కదా. మరి ఏంటి టకటక నువ్వు అప్పచెప్పేసావు కదా, నువ్వు కాదంటున్నావు, ఓ పని చేయి, నువ్వు 5 రోజుల పాటు ఆహారం మానే, ఏమీ తినదు, మంచినీళ్ళు మాత్రమే తిను, తాగు. తర్వాత మళ్ళీ వచ్చి నాకు అప్పచెప్పన్నాడు. 6వ రోజు వచ్చాడు, అప్పచెప్పలేకపోయాడు, తప్పులు వచ్చాయి. ఆహారం లేకపోతే నీకు కండత వచ్చింది కూడా మర్చిపోతాం. అంచేత ఆ ముసల్తనం వల్ల మనం మర్చిపోవటం లేదు. చాలా మంది అడుగుతారు నన్ను, పిల్లలు మాకు చదివింది గుర్తుండటం లేదు అని, ఏకాగ్రత కుదరటం లేదు అని. ఒక పిల్లవాడు అన్న చెల్లెళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు ఒకసారి, 5-6 సంవత్సరాలు అయింది ఈ సంఘటన. అప్పుడు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శ్రీదేవి కలిసి యాక్ట్ చేసిన సినిమా అది. ఇదంతా గుర్తుంది కానీ నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు. నాకు పాపం వాళ్ళు అదే బాధతో వచ్చారు, వాళ్ళు గుర్తుండటం లేదు మాస్టారు అని. కానీ తమాష ఏంటో తెలుసా, వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారో నా దగ్గరికి, అదేదో డ్యాన్స్ సీక్వెన్స్ నాకు గుర్తులేదు. ఆ డ్యాన్స్ సీక్వెన్స్ పాటలు ఎన్టీ రామారావు కాలు మేజోడు రంగు ఒక కాలుది మారిపోయింది స్టెప్స్ వేస్తూ, అది గమనించగలిగారు వాళ్ళు. దాని మీద బెట్టి చేసి వాళ్ళకి చాలా నమ్మకం ఏంటంటే మాస్టర్ కూడా ఆ సినిమా వాళ్ళతో పాటే చూశాను నేను ఆ సినిమా, అంచేత మాస్టర్ అన్ని గమనిస్తారని ఒక నమ్మకం వాళ్ళకి. అంచేత గ్యారంటీగా ఇది చూసి ఉంటారు. ఆ రంగు మార్పు ఏంటి అంటే వాళ్ళు అంటాడు అంత తప్పు జరగదు అసలు, కరెక్ట్ డ్రెస్ వేస్తాడని వాడు. కాదన్నా, మేజోడు రంగు మారింది అంటే షూటింగ్ లో ఏం జరుగుతుంది, చాలా సార్లు ఒక బిట్ షూట్ చేశాక మళ్ళా వారం 10 రోజుల తర్వాత మళ్ళా చేస్తారు. అప్పుడు డ్రెస్ సీక్వెన్స్ అని ఒక సీక్వెన్స్ పెట్టేవాడు ఒకడు ఉంటాడు అసలు డ్రెస్ కి, వాడు గుర్తుంచుకుని వేస్తాడు. వాడు పట్టించుకోడు, ప్యాంటు వేసుకున్నాక మేజోడు వేసుకుని జోడు వేసుకుని డాన్స్ స్టెప్లు వేస్తుంటే మేజోడు కనిపించదు కదా, ఏదో అయి ఉంటుంది అది. కానీ జరిగింది ఆ తప్పు, అది పట్టుకోగలిగారు. కానీ వాళ్ళ చదువు గుర్తుండదు ఎందుకు లేదు, ఆహారం మీకు అది అర్థం అవటం లేదు, మీ ఆహారమే కొంపముంచుతోంది మీకు. అందుకే అసలు ఒక ఆయుర్వేదిక్ ఫార్ములా ఉంది, ఆహారమే మనస్తని, ఎలాంటి ఆహారం నువ్వు తీసుకుంటావో నీకు అలాంటి మనస్తే ఏర్పడుతుంది అని. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకి కల వచ్చింది, తన తల్లిని చంపేసినట్టు. అహింసా పూజారిని అయినటువంటి నాకు అలాంటి కల రావటం ఏంటి అని. అంటే ఏం జరిగిందట, ఆ రోజు ఆయనకు అన్నం వండి పెట్టినటువంటి ఖైదీ తన తల్లిని చంపి జైల్లో ఉన్నాడు. అతను వండిన అన్నంతో ఆ భావాలు వస్తే భగవంతుడు తెలియాలి, మీరు తీసుకునేటటువంటి ఆహారాన్ని ఎవరు ఎన్ని రకాలుగా ముట్టుకుంటున్నారో, ప్లస్ మీరు ఎన్ని రకాలుగా ముట్టుకుంటున్నారో, మీరు కూడా సవ్యంగా ముట్టుకోవటం లేదు. మీ యొక్క మానసిక స్థితి, ఆహారాన్ని భగవత్ ప్రసాదంగా ఎక్కడనుకుంటున్నారు, ఈ విధవ వంట ఎప్పటికీ పూర్తవటం లేదు, రోజు ఇదే విధవ వంటేనా, ఇంకా టకటకటకటక ఏదో. మరి అంతే, ఏమీ గుర్తుండవు, మంచివేమీ, మీరు ఇలాంటి ఆహారం తీసుకుంటున్న వాళ్ళు మంచి పని ఏమీ చేయలేరు. అంచేత పశ్చాద్ధర్మ సమా ధనార్థం ధర్మ మార్గేణ తాభ్యాం నీతాం తదాపిచ న పుత్రో నాపి వా పుత్రి తతశ్చింతాతిరోభుజాం ఏకదా స్వతిజో దుఃఖాద్ గృహం త్యక్త్వా వనంగత మధ్యాహ్నే తృషితో జాతస్తడాకం సముపేయువాన్. ఇంకా వాడికి ఒళ్ళు మండిపోయింది, పిల్లలు దొరకటం లేదు, పిల్లలు పుట్టడం లేదు, నేను ఎన్ని ధర్మ ఆచరణ చేయాలని చేస్తున్నా కూడా ఏమీ జరగటం లేదు అని విసిగెత్తిపోయి అడవికి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రాణం వదిలేద్దామని, ప్రాణం వదిలేద్దాం అన్నటువంటి వాడికి దాహం వేసింది. దాహం వేస్తే ప్రాణం వదిలేద్దామని వెళ్ళాడు కదా, ఏం చేయాలి, దాహం వేస్తే ఊరుకోవాలి, ఊరుకోలే వెళ్ళి ఏం చేశాడు, ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు, దాహం తీర్చుకున్నాడు, అలసిపోయి ఉన్నాడు కనుక కూర్చున్నాడు. పీత్వా జలం నిషిణ్ణస్తో ప్రజా దుఃఖేన కలిసిత ముహూర్తాదపి తత్రేవ సన్యాసి కశ్చిదాగత. అక్కడ ఇతను ఒక ముహూర్త కాలం పాటు కూర్చున్నాడు. అక్కడ ఒక సన్యాసి వచ్చాడు. పూర్వకాలంలో సన్యాసి అంటే సర్వసమర్థులు అని అర్థం. ఈ కాలంలో కాదు, సన్యాసం తీసుకోవాలి అంటే మీ పేరు మారిపోతుంది, మీ అంత్యక్రియలు జరిగిపోతాయి. అంటే ఏంటి, ఇంకా మీ శరీరం మీద అసలు మీకు ఏ విధమైనటువంటి భావన లేదు, మీ పేరు మారిపోతుంది పూర్తిగా. ఆ కాలంలో సన్యాసులు అనమాట ఇది, భాగవతం రాసినప్పుడు సన్యాసులు. కనుక ఒక సన్యాసి వచ్చాడు అక్కడికి, అతనికి కూడా దాహం వేసింది, దాహం తీర్చుకున్నాడు. తీర్చుకుంటూ ఉంటే దృష్ట్వా పీత జలంతంతు విప్రో యాతస్తదంతికం నత్వా చపాదయోస్తస్య నిశ్వసంస్థిత పురా. విచారంతో నిట్టూర్పులు విడుస్తూ కళ్లమట నీళ్లు విడుచుకుంటూ ఆ సన్యాసి ముందుకు వెళ్లి కాళ్లకి నమస్కారం చేసి నించునున్నాడు. యతిరువాచ కథం రోదిష విప్రత్వం కాతే చింతాబలేయసి వదస్వం సత్వరం మహ్యం స్వస్య దుఃఖస్య కారణం, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, తొందరగా నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పు అన్నాడు. బ్రాహ్మణువాచ కింబ్రవీమి ఋషే దుఃఖం పూర్వ పాపేన సంచితం మదీయా పూర్వ జాతస్తోయం కవోష్ణముపభుంజతే. నేను విపరీతమైనటువంటి కన్నీళ్లతో పిల్లలు లేకుండా ఉన్నాను, ఆఖరికి నేను జలం ఇస్తూ ఉంటే నా పితరులు కూడా నేను ఇచ్చేటటువంటి జలం ఇంకా తాగరేమో అనిపిస్తోంది నాకు అన్నాడు. మదత్తమ్నైవ గృహ్ణాతి ప్రీత్యా దేవాదుజాతయ ప్రజా దుఃఖేన శూన్యోహం ప్రాణాశ్చుక్తిమహాగత. నేనిచ్చినటువంటిది దేవతలు స్వీకరించటం లేదు, ద్విజులు స్వీకరించటం లేదు, నాకు పిల్లలు లేరు అనేటటువంటి బాధతో ఇంకా నేను ప్రాణాన్ని ఇచ్చివేయటానికి రెడీగా ఇక్కడికి వచ్చేశాను. ధిక్ జీవితం ప్రజాహీనం దిగ్గృహం చ ప్రజాం వినా దిగ్ధనం చ న పత్యస్య దిక్కులం సంతతిం వినా. సంతతి లేకుండా జీవించటం వేస్ట్, పిల్లలు లేకుండా జీవించటం వేస్ట్, ఇల్లు కూడా పిల్లలు లేకపోతే వేస్ట్, ధనం కూడా పిల్లలు లేకపోతే వేస్ట్. అంటే చివరికి మొత్తం కలిపి వాడు ఏమంటాడంటే అన్నీ ఉన్నాయి కానీ నాకు పిల్లలు లేరు. పాల్యతేయ మయాధేను సాబంధ్యా సర్వతా భవేత్. ఇంక అంతకంటే పెద్ద ఘోరం ఏంటంటే నేను ఏదైనా ఒక ఆవును తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటే అది వంధ్య అయిపోతుంది, దానికి కూడా పిల్లలు పుట్టరు. వ్యోమయారోపితో వృక్ష సోపి వంధ్యత్వమాశ్రయే. కొని ఏదైనా ఒక చెట్టు నేను నాటుకుందాం అనుకుంటే ఆ చెట్టు కూడా ఎండిపోతుంది. యత్ఫలం మదనుగ్రహాతం తచ్చ శీఘ్రం వినశ్యతి నిర్భాగ్యస్యాన పత్యస్యా కిమతో జీవితేనమే. కొని ఏదైనా పళ్ళు ఫలాలు తెచ్చుకుని నేను ఇంట్లో పెట్టుకుంటే అవి కుళ్ళిపోతాయి. ఇలాంటి భాగ్యరహితమైనటువంటి స్థితిలో నేను జీవిస్తున్నాను, ఏం చేద్దాం అన్నారు. మన ఇంట్లోకి సాయి ఫోటో తెచ్చామనుకోండి, పాపం దుమ్ము పట్టేస్తుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందనుకోండి, దుమ్ము పట్టేస్తుంది. ఇత్తడి విగ్రహాలు ఏవైనా ఉందనుకోండి, ఏమవుతాయి, అవి చిలుము పట్టిపోతాయి. అదనమాట చెప్తున్నది అక్కడ. ఇచ్చుక్త్వా సరు రోదోచ్చై తత్పార్శ్వం దుఃఖ పీడిత తదా తస్యయతే చిత్తే కరుణాభూద్గరీయసి. ఆ సన్యాసికి ఇతని బాధ చూసి గాభరా పడిపోయి కరుణాగత చిత్తుడై సరే చూద్దాం ఏం చేయగలము అని చెప్పి ఒకసారి కళ్ళు మూసు చూశాడు. తద్భాలాక్షర మాలాంచ నుదుటి మీద ఉన్నటువంటి అక్షరాలు చదివాడు. వాచ మాయాస యోగవాన్ సర్వం జ్ఞాత్వా యతి పశ్చాద్ విప్రమూచే స విస్తరం. అతని నుదుటి మీద రాసినటువంటి రాతల్ని చూసి విస్తరంగా ఇలా చెప్పాడు. ముంజా జ్ఞానం ప్రజారూపం బలిష్ట కర్మణోగతి వివేకంతు సమాసాద్య చెద సంసార వాసన. నీ కర్మగతి చాలా తీవ్రంగా ఉంది, నువ్వు సాధ్యమైనంత వరకు ఇంకా ప్రపంచం మీద ఉన్నటువంటి మోహాన్ని వదిలేసుకో, వివేకాన్ని ఆశ్రయించు. శృణు విప్రమయా త్యజ్య ప్రారంధంతు విలోకితం. హే బ్రాహ్మణ, నేను నీ ప్రారంధాన్ని చూశాను, జాగ్రత్తగా విను. సప్త జన్మావధితవ పుత్రో నైవచ నైవచ. ఏడు జన్మల వరకు కూడా ఇంకా నీకు పిల్లలు లేరు లేరు లేరు. ఘంటాపదంగా నొక్కి చెప్పాడు. సంతతే సగరో దుఃఖం అవాపాంగపురా తథా రే ముంచద్య కుటుంబాశాం సన్యాసే సర్వదా సుఖాం. ఇంకా తను సన్యాసి కనుక నేను చాలా సుఖంగా ఉన్నాను, సగరుడికి వాళ్ళకి కూడా పిల్లలు పుట్టి వాళ్ళు మాత్రం ఏం ఆనందంగా ఉన్నారు, సన్యాసి సదా సుఖి అని అతను ఒక ఉచిత సలహా పడిచాడు. బ్రాహ్మణు వాచ వివేకేన భవేత్ కిమ్మే పుత్రం దేహి బలాదపి నోచే త్యజామ్యహం ప్రాణం తదగ్రే శోకమూర్చిత. ఇంకా నువ్వు ఏమీ చెప్పొద్దు, నువ్వు ఇంత చూడగలిగిన వాడివి, ఇంత చెప్పగలిగిన వాడివి, నువ్వు ఖచ్చితంగా నాకు బలవంతంగా కూడా పిల్లల్ని ఇవ్వగలవు. కర్మని దాటించి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి జగద్గురువుకుంది, భాగవతానికి ఉంది. మీరు అది ఎలా ఉపయోగించుకుంటారో మరి దీన్ని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఈ భాగవతం అయిపోయే లోపల మీకు చాలా చాలా మార్గాలు కనిపిస్తాయి. మీకు ఇది ఒక నవీన మార్గం అని నారదుడే చెప్తున్నాడు. ఈ నవీన మార్గానికి బీజారోపణ మన మొట్టమొదట రామకృష్ణ పరమహంస వేశారు. రామకృష్ణ పరమహంస వేసిన తర్వాత దానికి కావలసినటువంటి బీజారోపణ వివేకానంద ద్వారా కొంత జరిగిన తర్వాత అరవిందో ద్వారా ఇంకాస్త ముందుకు వెళ్ళింది నవీన మార్గము. దాని తర్వాత ఇంకాస్త ముందుకి థియోసాఫికల్ సొసైటీ, ఈ మిగతా సొసైటీల ద్వారా ముందుకు వెళ్తూ సిద్ధిసాయి, శ్రీరామ రమణ మహర్షి, శ్రీరామ శర్మ ఆచార్య ద్వారా ఇంకా ముందుకు ఈ భాగవత విధానమే ముందుకు వెళ్ళింది. వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పారు, ఇతను సంస్కృతంలో చెప్తున్నాడు. మార్గం మాత్రం ఏమీ మార్పు లేదు, భాగవతమే అందరూ చెప్పేది. ఆ సప్తాహ విధానమే మనం గురుచరిత్రలో కూడా పాటిస్తున్నామన్నది గుర్తుంచుకోండి. ఇంచేత ఇక్కడే పైన చెప్పాడు ఆయన, 7 జన్మల వరకు నీ భాగ్యంలో పిల్లలు పుట్టడం లేరు లేరు లేరు. సప్త జన్మావధిత్తవ పుత్రో నైవచ నైవచ పట్టుకున్నాడు. ఇతను పట్టుకుని ఏమంటున్నాడు, వివేకన భవేత్ కిమ్మే, నాకు వివేకం రాదు, నాకు ఈ మాయా మోహాలు ఏమీ పోవు, నువ్వు అనవసరంగా నాకు లెక్చర్ ఇవ్వబాకు. పుత్రం దేహి బలాదపి, నాకు పిల్లవాడు కావాలి, బలవంతంగా అయినా సరే నువ్వు ఇయ్యి నాకు ఇవ్వగలడు గురువు. ఇస్తాడు కూడా, ఇక్కడ ఇచ్చాడు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, పక్క వాళ్ళు ఏమన్నా కూడా మీరు వినకండి, మీకు అంత ఆశ ఉంది అంత కోరికుంటే అడిగేయండి, తర్వాత కథ చదివితే మీకే తెలుస్తుంది తర్వాత ఏమవుతుందో. అంచేత ఏమీ పర్వాలేదు, మీకు అంత ఉంటే అడిగేసేయండి, దానికే ఉంది, వాళ్ళు ఇస్తారు కూడా. నోకే త్యజామ్యహం ప్రాణాం సదగ్రే శోకమూర్ఛిత, ఒకటి గుర్తుంచుకో, వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఈ కండిషన్ ఉండాలి, నువ్వు ఇవ్వకపోతే నీ ముందే నేను ప్రాణాలు ఇచ్చేస్తాను. అది మాత్రం మనం అన్నాం, నువ్వు ఇచ్చేయంటాం గాని, అంటే నీకు అంత కోరిక ఉంటే, అంత తీవ్రమైనటువంటి కోరిక ఉంటే గురువు కదులుతాడు, దేవతలు కదలదు, ధర్మ మార్గం కదలదు, ప్రకృతి యొక్క నియమాలు కదలవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రకృతి నియమం మారదు, కానీ తీవ్రమైనటువంటి కోరిక ఉండి గురువుని అడిగితే ప్రకృతిని మార్చేస్తాడు. అక్కడ ఈ శ్లోకానికి అర్థం అక్కడ, పుత్రాది సుఖహీనోయం సన్యాస శుష్క ఏవహి గృహస్థస్తర సోలోకే పుత్ర పౌత్ర సమన్విత. నువ్వు సన్యాసి, నీకేం తెలీదు, పిల్లలు వాళ్ళు ఉంటేనే ఎంత ఆనందంగా ఉంటుంది, అసలు ఆ మ్యూజిక్ లేకపోతే మాకు నిద్ర పట్టదు, వాళ్ళ ఏడుపులు అవి అంతా ఉండాలి, సన్యాసి గాడివి నీకేం తెలుసు అని తిట్టాడు. ఇతి విప్రాగ్రహం దృష్ట్వా ప్రాబ్రీత్సపోధన చిత్రకేతుడు గత కష్టం విధి లేఖ విమార్జనాత్. నీకు తెలీదా చిత్రకేతుడు యొక్క కథ, నువ్వు అనవసరంగా నన్ను బలవంతంగా పిల్లవాడిని ఇమ్మని అడుగుతున్నావు నాయన, అది నీకు మంచిది కాదు, క్షేమం కాదు అన్నాడు. నయాస్యసి సుఖం పుత్రాద్ దైవ తోద్యమ అతో హఠేన యుక్తేసి హర్జినం కిం విదామ్యహం. కానీ భగవంతుడే, కర్మాది దేవతలే నీకు పిల్లలు పుట్టకూడదు అని శాసించినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇంత ముందుగా ప్రవర్తిస్తున్నావు, కొంచెం నీ అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది కదా. తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తమాన్ ఇదం భక్షయ పత్న్యాత్వం తత పుత్రో భవిష్యతి. ఇంకా ఇతను గోళ చేసేస్తూ ఉంటే ఒక పండు తీసి ఇచ్చాడు, ఇది నీ భార్యకి ఖచ్చితంగా సంతానం వస్తుంది, ఒక కండిషన్ మాత్రం చెప్పాడు. సత్యం శౌచం దయాదానం ఏకభక్తంతు భోజనం వర్షావధి స్త్రియా కార్యం తేన పుత్రోతి నిర్మల. డైరెక్ట్ గా ఒక అద్భుతమైనటువంటి ఈ ఫార్ములా ఉంది, దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఆచరించుకుంటే ఆచరించుకోండి. ఒక సంవత్సరం పాటు సంతానం కావాల్సినటువంటి స్త్రీ సత్యం శౌచం దయాదానం ఏకభుక్తంతు భోజకం. అర్థమవుతుంది కదా, సత్యము శౌచము దయా చేస్తూ ఏకభుక్తం ఒక పూటే భోజనం చేస్తూ వర్షావధి స్త్రియా కార్యం తేన పుత్ర ఒక సంవత్సరం చేస్తే చాలు, నిర్మలమైనటువంటి కొడుకు పుడతాడు. నిర్మలమైనటువంటి కొడుకు అంటే అర్థమైంది కదా, ఇంచేత నిర్మలమైనటువంటి కొడుకు పుడతాడు. వాళ్ళకి సంతాన భాగ్యం లేదు, ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, గురువు యొక్క అనుగ్రహం నుంచి వస్తున్నాడు. కనుక ఈ ఆహారంలో మార్పులు నువ్వు చేసుకోగలిగితే వాడు నిర్మలంగా వస్తాడు. వాడు నిర్మలంగా ఉన్నా నువ్వు పిచ్చి ఆహారం తింటూ ఉంటే వాడు కూడా నీ కడుపులోనే ఉన్నటువంటి వాడు, కనుక వాడి మనస్సు పాడైపోయి ఇలా తయారవుతున్నారు పిల్లలందరూ కూడా. ఇంకట ఇవన్నీ కూడా మీరు ఆచరించవలసినటువంటి ఆహారంలో మార్పు, అందుకు రిపీటెడ్ గా చెప్తున్నాను నేను. ఎలా మార్పు చేసుకుంటారు, ఏం మార్పు చేసుకుంటున్నారు అన్నది తర్వాత వస్తుంది, కనుక నేను ముందే చెప్పటం లేదు. కానీ ఇవన్నీ కూడా ఇది 42వ శ్లోకం. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా, పిల్లలు లేని వాళ్ళు అంటే పిల్లలే కాదు, చదువుకున్న వాడికి ఉద్యోగం పిల్లవాడు, అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరెవరికి ఏ ఏ కోరికలున్నా కూడా ఒక సంవత్సరం పాటు ఈ 3 కండిషన్స్, సత్యం శౌచం దయా దానం 4 ఏకభుక్తం 5 చేసి ఒక పూటే తినాలి. ఇంకా మాకు వద్దండి అంటే నీకు ఎంత ఉద్యోగం మీద ప్రేమ ఉందో అర్థమైంది కదా, ఎంత పిల్లల మీద ప్రేమ ఉందో అర్థమైంది కదా. ఇంచేత గురువు అనుగ్రహంతో వచ్చేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది, దానికి ఇంత కష్టపడక్కర్లే. కానీ ధర్మ మార్గాల్లో కూడా గురువు యొక్క వాక్యది. భాగవతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జగద్గురువు యొక్క వాక్యే కదా. జగద్గురువు యొక్క వాక్కు ఎప్పుడు కూడా పొల్లుపోదు. కానీ మీరు ఎక్కడా తప్పు చేయకూడదు. కనెక్షన్ ఇచ్చుకుంటే లైట్ వస్తుంది అంటే కనెక్షన్ ఇచ్చుకోకుండా లైట్ రాలేదు లైట్ రాలేదు అంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు. తరుణి కుటిల తస్య సఖ్యగ్రే చెరు రోధ అహో చింతా మమోత్పన్న ఫలం చాహం న బచ్చతే ఏవ ముక్త్వా యయో యోగి విప్రస్థు గృహమాగత పత్న్యా పాణో ఫలం దత్వా స్వయం యాస్తత్తు కుత్రచిత్. ఈ విధంగా ఋషి చెప్పి ఫలం అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చాడు ఇతను. ఇంటికొచ్చి ఆ పండుని భార్య చేతిలో పెట్టాడు. ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఇంకా ఈ వీడి గందరగోళం కాస్త జాగ్రత్తగా వినండి, ఎంత బాధపడిపోతుందేమో. తరుణి కుటిల తస్య సఖ్య గ్రేచరు రోధ అహో చింతా మమోత్పన్న ఫలం చాహన్న బచ్చే. స్నేహితురాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటోంది, ఎంత భయంకరమైన పని చేసుకొచ్చాడు నా భర్త, ఈ పండు తినమంటున్నాడు. ఫలపక్షేణ గర్భస్య గర్భోణోదర వృద్ధిత. ఫలం తింటే గర్భం వస్తుంది, గర్భం వస్తే బొద్ద పెరుగుతుంది. స్వల్ప పచ్చంతతో శక్తి గృహ కార్యం కదంభవేత్. ఎక్కువ ఆహారం తీసుకోలేను నేను, కాస్త మార్నింగ్ సిక్నెస్ అవి వస్తాయి. అప్పుడు ఇంటి పనులు ఎలా చేసుకుంటాను. ఆవిడ గృహకార్య శూర అన్నాడు ముందే, ఎక్స్పర్ట్ అనమాట ఇంటి పనులు చేయటంలో. ఆవిడకి ఇంటి పనులు చేయటం చాలా ఇష్టం, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే నేను ఇంటి పనులు ఎలా చేసుకుంటాను, చేసుకోలేను. దైవాధాటి వ్రజేద్ గ్రామే పాల ఏద్ గర్భిణీ కదం శుకవన్నివసేర్ గర్భస్థం కుక్షే కదము సృజేత్. ఒకవేళ దైవవశంలో డాకులు అంటే డకాయిట్స్, డాకులు అంటే ఎవరు, బందిపోట్లు. బందిపోట్లు గ్రామం మీదకు వస్తే గర్భిణీ అయిన స్త్రీని నేను ఎలా పరిగెట్టగలను. ఆవిడ ప్రాబ్లమ్స్ అండి, మీకు నవ్వు వస్తుంది, ఆవిడ ప్రాబ్లం ఆవిడది. శుకమన్నివసే గర్భస్థం కుక్షే కదము సృజేత్. సరే పోనీలే, ఆవిడ ఎవరో యోగిట ఆయన ఫలం ఇచ్చాడు. శుక మహర్షి లాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తల్లి గర్భంలో మీకు ఐడియా ఉందా? 13 సంవత్సరాలు ఉన్నానని కొంతమంది, 12 అని కొంతమంది అంటారు, నాకు కరెక్ట్ గా తెలీదు, కనుక్కోవాలి పండితుల్ని. కానీ తల్లి గర్భంలో అతను ఎందుకుంటే ఖచ్చితంగా 10 ఏళ్ళు దాటి ఉన్నాడు, బయటకు రాడే ఆయన. అలాంటి పరిస్థితి నాకు వస్తే ఇంకా నా గతి ఏంటి. తిర్యక్చేదాగతో గర్భస్తదా మే మరణం భవేత్. ఒకవేళ అది అటదిడ్డంగా వచ్చిందనుకో ఇంకా నేనే చచ్చిపోతాను. నేను ప్రసూతో దారుణం దుఃఖం సుకుమారి కథం సహే. సుకుమారంగా అందంగా ఉన్నటువంటి నేను ఈ బాధలన్నీ ఎలా భరించగలను. కానీ ఈ బాధలన్నీ కూడా మనం కూడా ఇదే మాట అంటాం, మీరు ఇంకో దానికంటారు. రేపు చెప్తాను నేను ఇంకో దానికి ఎలా అంటాము మనం. మందాయాబ్బాయి సర్వస్వం నానంద సంహరే తదా పోనిదే. అంతా సవ్యంగానే జరిగిందనుకో, ఈ లోపల నా ఆడపడుచు వచ్చేస్తుంది. మరి పని అది చేయడానికి సహాయపడటానికి మరి వస్తుంది కాబోలు ఆ కాలంలో ఆడపడుచు, ఈ కాలంలో వస్తుందో లేదో నాకు తెలీదు. అంచేత ఆ ఆడపడుచు వచ్చి ఏం చేస్తుంది, నా ఇంట్లో ఉన్నవన్నీ కూడా సద్దిస్తుంది. ఇదంతా నాకే నచ్చలేదండి. సత్య శౌచాది నియమో దురారాధ్య సదృశ్యతే. సరే ఇంకా సత్యము శౌచము అది నేను పాటించలేను, అసంభవం అందది. లాల నేపాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే వంధ్యావా విధవానారి సుఖిని. ఇంత కూడా ఎందుకు, నా పిల్లలు పుట్టకుండా ఉండటం చాలనుకుంది ఆవిడ. ఎవరితో చెప్తోంది, స్నేహితురాలతో చెప్తోంది. ఏకదా భగని తస్య తద్గృహం స్వేచ్ఛయాగత తదగ్రే కలితం సర్వా చింతయేయం మహతీహిమే. అలాగ కొన్ని రోజులు గడిచాయి. ఈ లోపల ఆమె చెల్లెలు ఇంటికి వచ్చింది. ఎవరి చెల్లెలు, దుంధులి. ఆ పేరు గుర్తుంచుకోండి, దుంధులి చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చింది. దుర్బలాతేన దుఃఖేన హెనుజే కరవాణికి సాబ్రమీన్ మమ గర్భోస్తి తందాస్యామి ప్రసూతిత. ఇందుకు నేను గర్భవతిగానే ఉన్నాను, నా పిల్లవాడిని నేను నీకు ఇచ్చేస్తాను, నేను నువ్వేం కంగారు పడకు అంది. అంటే చెల్లెలు అక్కకి తన పిల్లవాడిని ఇచ్చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. తావత్కాలం సగర్భేవా గుప్తా తిష్టే గృహే సుఖం. అంతవరకు కూడా నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా బయటికి ఎక్కడికి రాకుండా బెడ్రెస్ట్ అనమాట, బెడ్రెస్ట్ అని చెప్తారుగా డాక్టర్లు, అలా బెడ్రెస్ట్ చెప్పేశాడు, కప్పేసి పడుకో అని చెప్పింది. విత్తం త్వం మత్పతేర్యచ్ఛ సతే దాస్యతి బాలకం. కాని ఒకటి, నా భర్తకి నువ్వు డబ్బు ఇవ్వాలి, నువ్వు నా భర్తకి డబ్బు ఇచ్చినప్పుడు ఆ పిల్లవాణ్ణి నేను నీకు ఇస్తాను. షణ్మాసికో మృతో బాల ఇది లోకో వదిష్యతి తం బాలం పోషయిష్యామి నిత్యమాగచ్చతే గృహే. 6 నెలల వయసు వచ్చాక ఆ బాలుడు చనిపోయాడని నేను మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుంటాను, తర్వాత నేను నీ ఇంటికి వచ్చి నా పిల్లవాడిని నీ పిల్లవాడిగా పెంచుతాను అని చెప్పింది. అక్కడ ఆపుదాం, 54వ శ్లోకం దగ్గర ఆపుతాం. ఎందుకంటే ఇది చాలా పెద్దది, ప్లస్ అసలైన పాయింట్స్ రేపు వస్తాయి. అసలు ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి, ఇక్కడ ఏంటి ఉపయోగపడతాయో మీకు అర్థమైంది కదా. ఒకటి, మనం ఏం చేస్తామంటే మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ మన కర్మఫలాలే అనేది మరవకూడదు. అది మొదట మీరు గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడు గుర్తుంచుకుంటామో, కర్మ మార్చుకుంటే ఫలితాలు మారిపోతాయి. ఎలా మార్చుకోవాలో అనే దానికి కూడా 2-3 శ్లోకాలు నిన్న చదివాను, ఇవాళ చదివాను, రేపు ఇంకా చాలా శ్లోకాలు వస్తాయి కర్మ ఎలా మార్చుకోవాలో. సులభంగానే ఇదంతా చేయలేకపోతే గురువును ఆశ్రయిస్తాం మనం. ఆశ్రయించండి, గురువును ఆశ్రయించాక అతను చెప్పినట్టు చేయాలి తప్ప, ఇంకోళ్ళు చెప్పినట్టు ఇంకోళ్ళ పుస్తకాలు చదివేసి వాళ్ళకేదో అది జరిగితే జరిగింది అనేది మాత్రం ఎప్పుడు చేయకండి. ఆ తప్పు జరుగుతోంది చాలా సార్లు, అది మీకు అర్థం అవటం లే. అది ఏదో మనం గురు చరిత్రలో చదువుతాం, ఎండిపోయినటువంటి ఒక పుల్లని పెట్టి నీళ్లు పోసేస్తే కుష్ఠరోగం పోయింది అని. కుష్ఠరోగులందరూ అలా పోస్తే పోదు, అలా పోస్తే అసలు ఇంత లెప్రసీ ఏంటది అవంతా చేయక్కర్లే. ఆ గురువు వాక్ ఎవరికి ఏమి చెప్తాడో అంతే చేయాలి. ఆ ఫలాన్ని నువ్వు తిను అన్నాడు. తినేస్తే గొడవ అంతా లేదు కదా, ఎంత గొడవ తెచ్చుకుంటుంది. ఇంచేత భాగ్యంలో లేని దాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి వాడు ఇన్ని కష్టాలు రానివ్వడు. ఈ కష్టాలన్నీ ఎప్పుడు వస్తాయి, మామూలు కర్మఫలానుసారంగా వచ్చేటటువంటి బిడ్డ అవుతే మరి ఇవంతా వస్తాయి. ఆవిడ పాపం బాధపడటంలో తప్పు లేదు, కానీ గురువు అనుగ్రహంతో వచ్చేటటువంటి బిడ్డ అసలు ఇన్ని కష్టాలతో రాదు. మీకు గురువు యొక్క సామర్థ్యమే అర్థం కావటం లేదు. ఆ సామర్థ్యము మనకి భాగవతం చాలా స్పష్టంగా రాబోయేటటువంటి చాప్టర్స్ లో చెప్తుంది. స్వస్తి.